హరే కృష్ణ దండతనామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 21వ అధ్యాయం 33వ శ్లోకం నుంచి తీసుకుని 44వ శ్లోకం వరకు చర్చించుకుందాము. ముఖ్యంగా ఇందులో బిందు సరోవరం గురించి వర్ణన ఉంది. అసలు దీని ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు ఇది ఎంతో పవిత్రమైందనే విషయం చర్చించుకుందాం ఈరోజు. ఇంకా ఇప్పటివరకు ఏం జరిగిందంటే, కర్దమ్ముని తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత, కర్దమ్ముని ప్రార్థన కోరిక విన్న తర్వాత భగవంతుడు తన అమృత వచనాల్ని పలుకుతాడు. అది విని కర్దమ్ముని ఎంతో సంతృప్తి చెందుతాడు, ఆయనకు ప్రణామాలు అర్పించుకుంటాడు. దాని తర్వాత ఇప్పుడు భగవంతుడు తన ధామానికి తిరిగి వెళ్ళిపోవడం, తర్వాత మనువు రావడం అనేది కూడా జరుగుతుంది. దాని మధ్యలో ఈ బిందు సరోవర్ గురించి ఇక్కడ వర్ణన ఉంది. ఎందుకంటే ఇదంతా ఘటన జరిగింది బిందు సరోవర్ అనే స్థలం దగ్గరే. ఈ మన కర్దమ్ముని చేసిన తపస్సు కుటీరం చోటు. సో ఈరోజు శ్లోకాలు మరి 33ని చూసే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగరూన్ శ్రీయుతాపదకమలం శ్రీగరూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామిని. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విజే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపా సింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 33వ శ్లోకం. మైత్రేయ ఉవాచ ఏవం తం మనుభాష్యాత భగవాన్ ప్రతయకక్షజ జగామ బిందు సరస సరస్వత్యా పరిశ్రితాత్. సో ఇప్పుడు మైత్రేయ ముని కొనసాగిస్తున్నాడు కథని. ఆయన చెప్తున్నాడు, అలా కర్దమ్మునికి భగవంతుడు ఆ వాక్యాలు అమృత వచనాలు చేసిన తర్వాత, ఏ భగవంతుడినైతే ఎవరైతే ఇంద్రియాలు సంపూర్ణంగా కృష్ణ భావనామృతంతో నిండిపోయి ఉంటాయో వారు మాత్రమే దర్శించుకునే ఆ భగవంతుడిని ఇక్కడ వర్ణించారు. అందుకే ఏమని, భగవాన్ ప్రత్యగ్ అక్షజ. ప్రత్యగ్ అక్షజగా అంటే ప్రత్యక్షంగా ఇటువంటి మనం దర్శనం అనేది ఎవరు చేసుకోగలరంటే అలా భగవచ్చేతనతో నిండిపోయి ఉన్నవాళ్ళు మాత్రమే, అక్షజ. సో ఆయన వెంటనే అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తన వైకుంఠధామానికి వెళ్ళిపోయారన్నమాట. సో అక్కడ ఆ స్థలం పేరే బిందు సరోవరం. ఆ చుట్టుపక్కలంతా కూడా రెండు వైపులా ఉన్నది ఏంటంటే సరస్వతి నది. సో ఇక్కడ భగవంతుడిని ప్రత్యేక అక్షజ అని పేరుతో ఇక్కడ పిలిచారు. ఎందుకంటే మనం మన యొక్క భౌతిక కళ్ళతో కానీ భౌతిక ఇంద్రియాలతో కానీ భగవంతుడిని చూడలేము, గ్రహించలేము. భగవంతుడు ఆధ్యాత్మికం, అవునా? మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్తారు కదా, ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన అంత సదైవ హృదయేషు విలువకయంతి. సో భగవంతుణ్ణి సాధువులు సంతులు ఎలా చూస్తారంటే ప్రేమపూరితమైన కళ్ళతో, భగవంతుడితో పైన ప్రేమతో నిండి ఉన్న కళ్ళతో, భక్తితో మాత్రమే చూడగలం అన్నమాట. సో అంటే ఇక్కడ మామూలుగా అందుకనే అక్షజ అంటే కెనాట్ బి సీన్ బై, సారీ అధోక్షజ అంటారు కదా, అధోక్షజ అంటే భగవంతుణ్ణి మన యొక్క కళ్ళతో చూడలేము అని. సో అది ముఖ్యమైన విషయం అన్నమాట. భగవంతుణ్ణి మనము చూడాలంటే భక్తితో మనము భగవంతుణ్ణి ప్రేమపూర్వకంగా సేవ చేసుకుంటే ఆ విధంగా మన ఇంద్రియాలన్నీ శుద్ధమైపోతాయి కదా. ఎప్పుడైతే శుద్ధమైపోతాయి అప్పుడు మనం భగవంతుడిని దర్శించుకోగలం, ఆయన యొక్క ఆధ్యాత్మిక రూపాన్ని అర్థం చేసుకోగలం.
నిరీక్షతస్తస్యయావశేష సిద్ధేశ్వరాభిష్టుత సిద్ధ మార్గ ఆకర్ణయన్ పత్ర రతేంద్ర పక్షైర్ ఉచ్చారితం స్తోమముదీర్ణ సామ.
సో ఈ విధంగా అలా చూస్తూ ఉండగానే కర్దమముని భగవంతుడు ఆ వైకుంఠ ధామానికి వైకుంఠ మార్గం ద్వారా వెళ్ళిపోయారంట. ఏ మార్గాన్ని, ఏ లోకాన్ని అయితే ఎంతోమంది ఋషులు మునులు ముక్త జీవులు గుణగానం చేస్తారు. సో అలా భగవంతుడు వెళ్ళిపోయేటప్పుడు గరుడదేవుడి మీద కదా వెళ్ళేది భగవంతుడు. సో గరుడదేవుడు తన రెక్కల్ని ఊపుకుంటూ అంటే ఎగరడానికి వెళ్తున్నప్పుడు ఆ రెక్కల్ని కదిలించినప్పుడు ఆ రెక్కల్లోంచి ఏమొచ్చాయంటే సామవేదం, సామవేదం యొక్క మంత్రాలు బయటకు వినిపిస్తున్నాయి గానం చేస్తూ. సో సామవేద యొక్క మంత్రాల్ని ఆ యొక్క గరుడదేవుడి యొక్క వింగ్స్ నుంచి బయటకు వస్తున్నాయి అన్నమాట. సో ఆ సామవేదాన్ని కూడా అంటే ఆ మంత్రాలని కూడా కర్ణముని వింటూ అలా భగవంతుని చూస్తూనే ఉండగా భగవంతుడు వెళ్ళిపోయాడు వైకుంఠానికి. సో సామవేదాన్ని ముఖ్యంగా ఈ రెండు పక్షికి అంటే గరుడదేవుడికి ఉన్న రెండు రెక్కల ద్వారా దాన్ని కదపడం ద్వారా రెండు సామవేదంలో ఉన్న రెండు ముఖ్యమైన అంగాలు బృహత్ ఇంకా రతాంతర అనే మంత్రాలు బయటకు వచ్చాయన్నమాట. అవి వినపడుతున్నాయి. ఏవైతే చాలామంది ఏ మంత్రాలతో అయితే భగవంతుని గుణగానం చేస్తారో ఎంతోమంది ఋషులు మునులు పండితులు. సో ఈ విధంగా అన్నమాట. సో మామూలుగా అందరూ కూడా పెద్ద పెద్ద దేవతలు గణేశుడు కానీ గరుడు కానీ శివుడు కానీ బ్రహ్మదేవుడు కానీ ఇంకా అందరూ కూడా ఇలా సామవేదంలో నుంచే ముఖ్యంగా భగవంతుని గుణగానం చేయడానికి మంత్రాలు వాడతారన్నమాట. సో ఈ విధంగా గరుడదేవుడు గొప్ప భక్తుడు, ఆయన భగవంతుణ్ణి అలాగే ప్రార్థిస్తున్నాడు అనమాట ఆ విధంగా రెక్కలు ఊపుకుంటూనే. సో ఆ మంత్రాల్ని ఈయన గొప్ప భక్తుడైన కర్దముని వినగలుగుతున్నాడు. సో ఆ విధంగా ఇక్కడ గరుడ్మంతుడు ఇంకా కర్దముని యొక్క గొప్ప భక్తిని భక్తుల అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు. సో ఇదన్నమాట ఇక్కడ కర్దముని ఎందుకంటే భగవంతుడిని దర్శించుకున్నాడంటే ఆయన సాధారణ విషయం కాదు. భగవంతుడిని దర్శించుకున్నాడంటే అతను ఇప్పుడు కృష్ణ భావనామృతమై ఉన్నాడు. కృష్ణ భావనామృతమై ఉన్నాడంటే ఆయన ముక్త జీవిత సమానం. అందుకే ఈ సామవేద మంత్రాలని గరుడదేవుడు నుంచి వచ్చిన సామవేద మంత్రాలన్నీ కూడా వినగలుగుతున్నాడు.
అత సంప్రస్థితే శుక్లే కర్దమో భగవాన్ ఋషి ఆస్తే స్మ బిందు సరసే తం కాలం ప్రతిపాలయన్.
దాని తర్వాత అలా భగవంతుడు తన లోకానికి వైకుంఠ లోకానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కర్దముని అక్కడే నించొని ఇంకా వెయిట్ చేస్తున్నారు, అక్కడే వేచి ఉన్నారనమాట బిందు సరోవరం యొక్క తటం పైనే. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు చెప్పిన ఆ సమయం గురించి ఆయన వేచి చూస్తున్నాడు. ఏం సమయం, ఏం జరగబోతుంది, ఏం సమయం, ఇప్పుడు మను రాబోతున్నాడు కదా అక్కడికి.
మనుస్యందనం మాస్తాయ శత కౌంభ పరిచ్ఛదం ఆరోప్య స్వాందుహితరం సభార్య పర్యటన్ మహీం.
సో మొత్తం పృథ్వీ అంతా కూడా భ్రమణ చేస్తూ ఆయన విమానంలో స్వయంభూమను తన భార్య శతరూప మరియు పుత్రి దేవహూతిని తీసుకొని ఆ విమానంలో పర్యటన చేస్తూ ఉన్నాడంట. ఇప్పుడు ఈ స్థలానికి రాబోతున్నారు. సో ఈ స్థలం ఎక్కడికైతే ఆయన రాబోతున్నారు, ఎక్కడైతే ఈయన తపస్సు చేశారు, ఎక్కడైతే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడ ఉంది బుందు సరోవరం ముందు నుంచే. కానీ ఇప్పుడు భగవంతుడు వచ్చి వెళ్ళాక దాని యొక్క ప్రత్యేకత పెరిగిపోయింది, ఎందుకో చూద్దామంట. సో ఇక్కడ స్వయంభూమును అలా తన పత్ని పుత్రితి ఎంతో బాగా అలంకరించుకొని సుసజ్జితమై అన్ని రకాల ఆభరణాలతో ఆయన పర్యటన చేస్తూ వస్తున్నాడు అనమాట విమానంలో. ఎందుకో తెలుసు మనకి, కర్దమునికి తన కూతుర్ని వివాహానికి ఇవ్వడానికి సరైన వరుణ్ణి వెతుకుతూ కర్దమూని దగ్గరకు వస్తారు ఆయన సరైన వరుడని.
తస్మిన్ సుదన్వన్నహని భగవాన్ యత్ సమాదిశత్ ఉపాయాదాశ్రమ పదం మునే శాంతావృతస్య తత్.
సో ఈ విధంగా ఆ సమయానికి ఈ కర్దమముని కూడా ఆయన చేసుకున్న వ్రతం తపస్య అంతా కూడా ఆ రోజుకి పూర్తయిపోయింది అన్నమాట. సో భగవంతుడు దర్శనం అయిపోయింది, ఆ రోజుకైనా వ్రతం తపస్య కూడా అంతా పూర్తయిపోయింది. ఏవైతే ఆయన వ్రతాలు తపస్యం చేశాడో దీని తర్వాత ఇలా భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు ఒక విషయం జరిగింది. ఏంటంటే
యస్మిన్ భగవతో నేత్రాన్ న్యపతన్ అశ్రుబిందువ కృపయా సంపరీతస్య ప్రపన్నేర్పితస్య వృషాం తద్వై బిందు సరో నామ సరస్వత్యా పరిప్లుతం పుణ్యం శివామృత జలం మహర్షి గణసేవితం.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యస్మిన్ భగవతో నేత్రాన్. అప్పుడు భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, భగవంతుడు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రపన్యార్పిత్య భృషాం, ఎంత ఈయన ప్రపన్నుడైపోయి ఈయన కర్దమముని యొక్క ఆశ్రయాన్ని చూసి అంటే ఆయన సంపూర్ణంగా భగవంతుడిని ఆశ్రయించాడు, దానికోసం భగవంతుడి కృప కోసం అని ఎంతో పెద్ద తపస్సు చేశాడు ఎన్నో వేల సంవత్సరాలు. సో భగవంతుడు ఆయన యొక్క కఠోర తపస్సు ఆయన్ని ఆశ్రయించాడు అనే విషయానికి ఆయన పైన దయతో ఆయన ఆనందంతో ఆయన కళ్ళల్లోంచి అలా ఆనంద బాష్పాలు దయతో అలా అశ్రువులు వచ్చాయన్నమాట. సో ఆ న్యపతన్ అశ్రు బిందవ ఆ అశ్రు బిందువులు భగవంతుడి నేత్రాల నుంచి, యస్మిన్ భగవతో నేత్రాన్ ఆ భగవంతుడి నేత్రాల నుంచి వచ్చిన అశ్రు యొక్క బిందువులు ఇక్కడ ఈ బిందు సరస్సులో సరస్సులో పడ్డాయి. అప్పటి నుంచి దాని పేరు ఆ క్షణం నుంచి దాని పేరు బిందు సర తద్వై బిందు సరో నామ. అప్పటి నుంచి దానికి బిందు సరోవర్ అనే పేరు పడిందనమాట. ఎందుకు అంటే భగవంతుడి నేత్రాల నుంచి బిందువులు అశ్రువులు బిందువుల రూపంలో ఆ యొక్క సరస్సులో పడ్డాయి కనుక. ముందు ఆ సరస్సులో ఉండే జలాలే బేసికల్లీ ఏంటంటే ఆ చిన్న సరస్సులో సరస్వతి నది నుంచి ఉన్న జలాలు, అవి అప్పటికే ఎంతో పవిత్రమైన జలాలు పుణ్యం. సో ఇప్పుడు ఇలా భగవంతుడి యొక్క నేత్రాల నుంచి అశ్రువులు పడడం ద్వారా దాని యొక్క మహత్వం పెరిగిపోయింది. అవి ఇప్పుడు శివామృత జలం అంటే మనకు చెప్తారు ఇక్కడ తాత్పర్యంలో, శివామృతం అంటే ఎటువంటి రోగాలు ఉన్నా సరే అవన్నీ కూడా నయమైపోతాయంట ఈ యొక్క జలాల్ని సేవిస్తే. అందుకని మహర్షి గణ సేవితం, ఎంత పెద్ద పెద్ద మహర్షులు కూడా ఈ జలాల్ని సేవిస్తారంట. సో అంతేకాకుండా ఈ జలం ఏవైతే ఉన్నాయో ఇవి అమృతంలాగా రుచికరంగా మధురంగా ఉంటాయి. సో ఇక్కడ భగవంతుడు తన యొక్క కృపాదయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే మనకు తెలుసు భగవంతుడి పాదపద్మాల నుంచి వచ్చిన గంగ ఎంత పవిత్రమో. ఎందుకు గంగ ఎంత పవిత్రం అంటే భగవంతుడి పాదాలని స్పర్శించుకొని భగవంతుడి పాదాల నుంచి వచ్చింది కనుకనే గంగ అంత పవిత్రం. అందులో ఎవరైనా స్నానం చేస్తే ఈరోజు కూడా చాలామంది తన వాళ్ళ జీవితాల్లో ఇలా చూశారు, వాళ్ళకున్న కొన్ని రోగాలు కూడా రోగాలు నయమైపోతాయి గంగలో స్నానం చేయడం ద్వారా. సో ఇలా గంగలో స్నానం చేస్తే ఇలా రోగాలు నయమైపోతాయి, అలాగే బిందు సరోవరంలో నీళ్ళు జలాన్ని సేవిస్తే కూడా అలాగే రోగాలు నయమైపోతాయి. సో గంగ అంత పవిత్రం ఎందుకంటే భగవంతుడి పాదపద్మాన్ని తాకి వస్తుంది కనుక, స్పర్శించి వస్తుంది కనుక. అందుకే గంగను శివుడు కూడా తన నెత్తి మీద పెట్టుకుంటారు జటలో, ఎందుకంటే అంత పవిత్రం అది జలాలు. శివుడు కూడా నెత్తి మీద పెట్టుకుంటారు తలపైన. సో అలాగే ఇక్కడ బిందు సరోవర్ కూడా అలాగే గంగలాగే ఎంతో పవిత్రమైన జలాలు ఉన్నాయి ఇందులో. శివామృతం జలం అని ఇక్కడ చెప్పారు. అందుకని ఇంకా ఈ బిందు సరోవరం గురించి కొంచెం వర్ణన ఇంకా నెక్స్ట్ 5 శ్లోకాల్లో ఉందన్నమాట. అక్కడ ప్రదేశం, ఆ బిందు సరోవరం ప్రత్యేకత, సౌందర్యం దాని గురించి వర్ణించారు.
పుణ్యద్రుమ లతా జలై క్రూజత్ పుణ్య మృగద్విజై సర్వర్తు ఫల పుష్పాధ్యం వనరాజీ శ్రీయాన్వితం.
సో ఈ యొక్క సరస్సు యొక్క ఒడ్డున ఎన్నో పుణ్య పుణ్యధ్రుమలత, ఎన్నో రకాల చెట్లు, లతలు, క్రీపర్స్, రకరకాల చెట్లు లతలు అన్నీ కూడా పుణ్యలతలు, పుణ్య చెట్లు ఉన్నాయంట. అంటే ఏంటి అర్థం అంటే అవి ఎన్నో ఫలాలతో పువ్వులతో నిండి ఉన్నాయన్నమాట. అన్ని రకాల ఋతువుల్లో రకరకాల పువ్వులు పళ్ళు పండుతాయి కదా, అన్ని రకాల చెట్లు అక్కడ ఉన్నాయన్నమాట, అవన్నీ రకాల లతలు అక్కడ ఉన్నాయి. అంతేకాకుండా అవి అక్కడ ఉన్న పశువులు పక్షులకు కూడా ఎంతో మంచి ఆశ్రయాన్ని కల్పిస్తున్నాయి. సో అందుకనే అక్కడ రకరకాల పశువు పక్షుల యొక్క గానాలు, వారి యొక్క శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ విధంగా అక్కడున్న ప్రదేశం అంతా కూడా ఈ బిందు సరోవరం ద్వారా ఎంతో సుశోభితమై ఎంతో సౌందర్యవంతంగా మారిందంట. సో ఇక్కడ అంటే పుణ్య వృక్షాలు అంటే ఏంటి అని ముఖ్యంగా ఏంటంటే, మనుషుల్లో ఎలాగ పుణ్యాత్ములు పాపాత్ములు ఉంటారో అలాగే వృక్షాల్లో పశువుల్లో పక్షుల్లో కూడా ఉంటాయంట కేటగిరీస్, అలాంటి విభజన ఉంది. ఎలా తెలుస్తుందంటే ఏ వృక్షాలు లతలు కానీ పువ్వులను కానీ ఫలాల్ని కానీ అందిస్తున్నాయో అవన్నీ పుణ్య వృక్షాలు అలా అన్నమాట. అలాగే కొన్ని పక్షుల్ని మనం అపవిత్రంగా ఆ పాప కేటగిరీలో వేస్తాం అన్నమాట. మనకు తెలుసు కాకుల్ని, ఎందుకంటే మీకు తెలుసు కదా కాకులు ఎటువంటి ప్రదేశాల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయో, చెత్త డబ్బాల్లో, చెత్త కుండీల్లో, లేకపోతే ఎక్కడైతే మాంసాహారం, లేకపోతే ఎక్కడైతే అంత కలుషితమైన ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే హంసలైతే ఫ్రెష్ వాటర్ లేక్, మంచి నీటి కొలనులో తిరుగుతూ ఉంటాయి. సో అలా అంటే ఇక్కడ అలా మంచి మంచి పక్షులు కూడా ఉంటాయన్నమాట. అవి ఏం పక్షులు ఉంటాయి, ఏం పశువులు ఉంటాయి అన్నీ కూడా వర్ణించారు. సో అక్కడ పక్షులు కూడా గానం చేస్తున్నాయంట. ఏం గానం చేస్తున్నాయి, భగవంతుడి గానం చేస్తున్నాయి. హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మత్త ద్విజగణైర్ ఘుష్టం మత్త భ్రమర విభ్రమం మత్త భర్హీనటాటోపం ఆహయన్ మత్త కోకిలం. మత్త మత్త అంటే అన్ని మత్తెక్కిపోయి ఎంతో ఆనందంతో మత్తెక్కిపోయి ఎన్నో రకాల పక్షులన్నీ కూడా రకరకాల శబ్దాలని చేస్తున్నాయి, గానాలని చేస్తున్నాయి. సో అలాగే మత్త భ్రమర విభ్రమం, సో మత్తెక్కిపోయిన భ్రమరలు కూడా గానం చేస్తున్నాయి. అలాగే మత్త బర్హి నటాటోపం, సో బర్హి అంటే నెమళ్ళు, అవి కూడా మత్తెక్కి నాట్యం చేస్తున్నాయి. ఆహ్వయన్ మత్త కోకిలం, కోకిల కూడా మత్తెక్కి ఇంకా వేరే కోకిలని ఆహ్వానిస్తూ గానం చేస్తున్నాయి. సో ఈ విధంగా రకరకాల పక్షులు రకరకాల విధాలుగా నాట్యం, గానం అనేది ఆనందంతో మత్తెక్కిపోయి చేస్తున్నాయి అన్నమాట. అక్కడ ఉన్న ప్రదేశం అటువంటి వాతావరణం అక్కడ ఉందన్నమాట, నెలకొని ఉంది బిందు సరోవరం చుట్టుపక్కల అంతా కూడా. కదంబ చంపకాశోక కరంజ భకులాశనై కుండ మందార కుటజై కూటపోతైరలంకృతం కారందవై ప్లవైర్ హంసై కురరైర్జల కుక్కుటై సారసైశ్చక్రవాకైశ్చ చకోరైర్వల్గు కూజితం. సో ఇక్కడ రకరకాల పక్షుల గురించి చెప్పారు, తాత్పర్యంలో చెప్తారు. వీటి పేర్లకు మనకు ఆంగ్ల భాషల్లో అయితే అనువాదం కూడా లేదు, అంటే ఆంగ్లంలో ఏమంటారో కూడా మనకు తెలియదు. చాలామందికి ఇలాంటి పక్షులు ఇప్పుడు వినలేదు, పేర్లు చూడలేదు, సో బయట దేశాల్లో కూడా కనిపించవు. అటువంటి పక్షులు ఎంతో పుణ్య పక్షులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, వాటి పేర్లు ఇక్కడ ఇచ్చారు. మామూలుగా తెలుగులోనే చదువుతాను. బిందు సరోవరము కదంబము చంపకము అశోకము కరంజము, సో ఇంకా బకులము అసనము మందారము కుటజము గున్నమామిడి వంటి పుష్పభరిత వృక్షములతో అలంకృతమై ఉండెను. సో ఇటువంటి పుష్పభరితమైన వృక్షాలు ఉన్నాయి అక్కడ. ఇంకా కారండవములు ప్లవములు హంసలు కురురములు నీటి కొల్లు కొంగలు చక్రవాకములు చకోరములు మనోహరముగా స్వరములతో ఆ ప్రాంతమంతయు నిండి ఉండెను. సో ఇటువంటి పక్షులు ఇటువంటి చెట్లు అక్కడ ఉన్నాయన్నమాట, పేర్లు కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఇంకా రకరకాల పశువులు ఏమున్నాయో కూడా ఇచ్చారు అక్కడ. తతైవ హరిణ క్రోధై శ్రవ విగవయ కుంజర గోపుచ్చైర్ హరిభిర్ మర్కైర్ నకులైర్ నాభిభిర్ వృతం. సో ఇంకా అక్కడ అదే చుట్టుపక్కల ఆ వృక్షాల నీడలో ఎన్నో రకరకాల పక్షులు, హిరణ్ అంటే డియర్, ఇంకా బోర్, ఇక్కడ మనకేం రాశారో తెలియదు, హిరణములు, వరహములు, ముళ్ళపందులు, గవయ మృగములు, ఏనుగులు, కొండముచ్చులు, సింహములు, రైట్, కోతులు, ముంగీసలు, కస్తూరి మృగము మున్నగును వాటి దాని తీర ప్రాంతము నిండి ఉండెను. సో ఇటువంటి మృగాలు, ఇటువంటి పశువులన్నీ కూడా ఉన్నాయంట అక్కడ. సో ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటంటే కస్తూరి మృగము కేవలము బిందు సరోవరము వంటి ప్రాంతములందు తప్ప అన్ని అరణ్యములలో కనబడదు. సో ఇది స్పెషాలిటీ అనమాట. ఎందుకంటే ఈ యొక్క నాభిహి భిర్ నకులేర్ నాభిభిర్ మతలబ్ వీళ్ళు నాభి నుంచి, కస్తూరి మృగం అంటే ఇది ఒక రకమైన అదే డియర్ హిరణమే, కానీ దీని యొక్క నాభి నుంచి కస్తూరి అనే ఒక మంచి స్మెల్ సెంట్ బయటకు వస్తుందన్నమాట. సో అది వాటికి కూడా తెలియదు అనమాట ఎక్కడి నుంచి వస్తుంది, అవి కూడా వెతుకుతూ ఉంటాయి, కానీ అది వాటి నాభి నుంచి వస్తుందన్నమాట. అది ఇక్కడ రాశారు నాభిభిర్ వృతం. సో ఇవన్నీ నకులేర్ నాభిభిర్ వృతం. సో ఇవి ఉంటాయి. ఇంకా గవయ, గవయ కూడా ఒక రకమైన ఆవు లాంటి జంతువులేనంట, అవి కూడా పోల్చే ఉంటాయి దగ్గరగా. సో గోజాతికి చెందినటువంటి ఇవి కూడా పశువులు, కానీ వీటి యొక్క తోకలో అంటే వెనక భాగంలో తోక లాస్ట్లో గోపుచ్చై వాటినే చామర అంటారు. వాటి నుంచే చామర తయారవుతుంది. దేన్నైతే భగవంతుడి సేవకు మనము ఫ్యాన్గా యూజ్ చేస్తాము, గాలి భగవంతుడి సేవకు యూజ్ చేస్తాం కదా చామర సేవ. సో చామర ఏదైతే ఉందో అది గోపుచ్చై, ఇది ఆవుకు చెంది జాతికి చెందిన ఒక రకమైన ప్రాణియే. ఆ ప్రాణి యొక్క తోక వెనకాల భాగంలో లాస్ట్కు ఇక్కడ గోపుచ్చై, మీరు చూస్తారు కదా మనం భగవంతుడి సేవకు చేస్తాం. అందుకే ఇక్కడ కొంతమంది కొంతమంది అందుకనే అక్కడ అడవుల్లోంచి దీనిని ఓకే ఓకే ఇక్కడ ఎక్కడ రాసేదాన్ని ఇన్ ఇండియా వీటిని మనం యూజ్ చేస్తాం, కరెక్టే రాశారు వీళ్ళు. ఇక్కడ జిప్సీస్ అని రాశారు, అంటే కొంతమంది వ్యక్తులు ఆ యొక్క అడవుల్లో అలాంటి ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు. ఈ యొక్క కస్తూరి మరియు చామర వీటి అన్నింటినీ కూడా రెండు తీసుకొచ్చి సిటీ వాళ్ళకి అమ్మి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, వ్యాపారం చేసుకుంటారు. ఎందుకంటే వీటిని మనము భగవంతుడి సేవకి ఉపయోగిస్తాము. సో చాలామంది హిందువులు వీటిని కొంటారు, సిటీలో ఉన్నవాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అనే విషయాలు. ఇప్పటికి కూడా అలా జరుగుతుంది వ్యాపారం అని చెప్పారన్నమాట ఇక్కడ. అది ఇంకేం లేదు విషయం. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను. ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే రేపు చూస్తాం అది. మనువు ఇప్పుడు అక్కడ చేరుకుంటారు, దాని తర్వాత ఇప్పుడు కర్దముని ఆ మనువుని ఎలా స్వాగతిస్తారు, ఎలా సంబోధిస్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా గుణగానం చేస్తారు, అందులో ఎన్నో విషయాలు మనకు నేర్చుకోవడానికి ఉంటాయి. సో ఆ విషయాలు మనం రేపు చర్చించుకుందాం. అనుక ఈరోజు ఇక్కడే ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. సమవేత గౌర భక్త వృందికి జయ. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.